క్షమ సత్యము క్షమ ధర్మము క్షమ యోగము క్షమ అహింస క్షమ వేదము క్షమ ఆచారము క్షమ దయా క్షమ సర్వస్వము సర్వభూతము కెలను క్షమ సత్యము క్షమ ధర్మము క్షమ వేదము క్షమ అహింస క్షమ యోగము క్షమ ఆచారము క్షమ దయా క్షమ సర్వస్వము సర్వలోకము కెల్లను క్షమ సర్వస్వము సర్వలోకము కెల్లను సూది పెజ్జమంతటి సందేని చొచ్చిన్న కడవలమ్మ నీరన్న కారునట్లు క్రోధమింతేని హృదయమ చేరియున్న సుఖ సంపదలన్నీయో శూన్యమో సుఖ సంపదలన్నీ శూన్యమో పవిత్రాత్మ స్వరూపులారా, జీవితము సంయోగ వియోగ సంతోషాత్మక మహోత్సవాల తరంగమైనటువంటి సాగరం. మన జీవితంలో క్షణములకు కూడా పాతను వదలటము కొత్తను ప్రవేశించడము జరుగుతుంటాము. ప్రతి ఒక్క మానవుడి జీవితమే ఈనాడు పాత సంవత్సరములకు మనము సెండ్ ఆఫ్ చేస్తున్నాం. రేపటి దినం కొత్త సంవత్సరాన్ని మనం వెల్కమ్ చేస్తున్నాం. కానీ ఈనాటితో సాధారణమైనటువంటి సంవత్సరము అంత్యమైంది. కానీ రేపటి నుంచి విరోధి వికృతి ప్రవేశమైపోతున్నారు. సాధారణమైనటువంటి సంవత్సరంలోని ఈ రకమైనటువంటి వికారములు విరోధములు వికృతులు సంభవించినప్పుడు ఇంకా విరోధి వికృతి అనేటువంటి యొక్క పేరుతో వచ్చినటువంటి సంవత్సరం నందు ఇంక ఎన్ని రకములైనటువంటి యొక్క వికృతాకారములు కానీ వికృతి చేష్టలు కానీ వికృతి ప్రవర్తనలు కానీ వికృతి భావములు కానీ ఉద్భవిస్తుందో అని అనేక మంది కొంత దిగులుతున్నారు. పేరును మాత్రమే మీరు మనము కొంత తగ్గింపు కారాలు. పేరు కొంత భయంకరమైనటువంటిది ముగినప్పటికీ అందులో ప్రశాంతమైనటువంటి పవిత్రమైనటువంటి సహనమైనటువంటి సున్నితమైనటువంటి యొక్క ఫలితములు కూడా మనం అందుకోవటానికి అవకాశం ఉంటుంటాయి. భారతీయులు పేరు విన్నంత మాత్రమే పేరుకు తగినటువంటి యొక్క ప్రవర్తనలు కూడా తమ ఎందుకు కలుగుదేమో అనేటువంటి భ్రాంతి ఒక బలహీనతగా ఉంటుండాలి. పేరునకు ప్రవర్తనకు పేరునకు అందుకు తగినటువంటి ఫలితములకు అనేక విధములైనటువంటి కొంత వ్యత్యాసములు కలిగిస్తుంటాయి. మనం ఒక చిన్న ఉదాహరణ, మనము కూడాను మన పిల్లలకంతా పేర్లు పెట్టుకుంటుంటాం. ఒక పేరు చూస్తే సౌందర్య రాజన్ అనుకుంటారు, కానీ వారి మొహం చూడటానికి వీలు కాదు. పేరు తగినటువంటి యొక్క రూపం అక్కడ ఉన్నదా, కానీ మన యొక్క ప్రీతి కోసమని మన యొక్క ఇచ్ఛ కోసమని పేర్లు ఉత్తమమైనటువంటివిగా మనం పెట్టుకుంటుంటాం. అంతేకాని పేరులకు ప్రవర్తనకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. అనేక మంది రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనేటువంటి పేర్లు కూడా పెట్టుకుంటుంటారు, కానీ రామాని పేరు పెట్టుకునేటువంటి వాడు ధర్మ ప్రవర్తనలో ఉంటున్నాడా? ఏమాత్రం కూడా ఉండటం లేదు. రాముని అందు ఎంత పవిత్రమైనటువంటి ధర్మ తత్వము ధర్మ ప్రవర్తన ఉండినటువంటిదో ఈ యొక్క కలియుగ రాముని అందు అంత కామ ప్రవర్తన ఉంటుంది, కానీ రామ ప్రవర్తన ఉండదు. కానీ ఆనాటి రామును తమ్ముడైనటువంటి లక్ష్మణుడు వెంట జంటగా నీడవలే అనుసరిస్తూ ఉండేటువంటి వాడు. లక్ష్మణుడికి ప్రత్యేకమైనటువంటి రాజ్యము తల్లిదండ్రులు కుటుంబము భార్యా పిల్లలు ఉండినప్పటికీ రామునే తనకు ప్రధానమైనటువంటి జీవితంగా భావించడం చేత సర్వస్వము త్యాగం చేసి రామును అనుసరించడం చేత రామ ఎక్కడనో లక్ష్మణుడు అతని పేరు అక్కడ సజీవమై ఉంటూ వస్తుంది. ఆనాడు అన్న నిమిత్తమే తమ్ముడు సర్వసంగ పరిత్యాగం చేసినప్పటికీ ఆ అన్న అయినటువంటి రాముడు అతనిని పవిత్రమైనటువంటి స్థానం చేర్చుకోగలిగాడు. కనుకనే రామును అనుసరించినటువంటి లక్ష్మణుని సుప్రీం స్టేజ్కి తీసుకెళ్లాడు రాముడు. కానీ ఈనాటి రామలక్ష్మణుడు ప్రాపర్టీ కోసం సుప్రీం కోర్టుకు పోతున్నారు. కానీ ఈనాటి యొక్క పేరులకు ఆనాటి యొక్క పేరులకు ఎంత వ్యత్యాసమో మనం విచారణ చేసుకోవచ్చు. కనుక కాలం ఎట్టిలేనను, యుగం ఎట్టిలేనను, వర్షం ఎట్టిలేనను, భావముని మంచివిగా ఉండినప్పుడు మన యొక్క జీవితంలో పవిత్రమైనటువంటి రీతిగా అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంటాయి. ఈనాడు మానవునికి ఉత్తమమైనటువంటి భావములు, ఉత్తమమైనటువంటి ప్రవర్తనలు, ఉత్తమమైనటువంటి చిత్తము అత్యవసరం. దీనినే జ్ఞాతం అన్నారు. అనగా ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ప్రత్యేకించి ఉత్తమమైనటువంటి చిత్తంతో మనం విచారణ చేయడానికి పూనుకోవాలి. ఈ జ్ఞాతం అనేటువంటి విచారణ సరిగిన తర్వాత ద్రష్టం అనేటువంటి దానిని సందర్శించడానికి ప్రవేశం కావాలి. కానీ చూచిన తక్షణమే మనకు దాని యొక్క ఆనందం అనుభవించుకోవడానికి వీలు కాదు. ఈనాడు ఏదైనా మనం మంచి ఫలములు ఆశిస్తున్నాం, ఈ ఫలాలు మార్కెట్ లో ఉన్నాయని మనం మాత్రం విన్నంత మాత్రంగా, దాన్ని చూచినంత మాత్రంగా మన కొట్ట నిండదు. దానిని తీసుకుని తినడానికి ప్రయత్నం చేయాలి. కనుకనే ఈ ద్రష్టం అయిన తర్వాత తత్వేన ప్రవేశం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలి. ఇదియే మనకు భగవద్గీత అందించినటువంటి యొక్క ఆదేశం. జ్ఞాతం, ద్రష్టం, తత్వేన ప్రవేశం, ఈ మూడింటి ఎందుకును మన జీవితంలో చక్కనేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. కానీ ఈనాడు మన భక్తి ప్రపత్తులకు కానీ, కొన్ని సాధన సంపత్తులకు కానీ అనేక రకములైనటువంటి యొక్క భాష సంబంధంలో మనం కల్పించుకుని అంతర్భావములకు అతి దూరమైపోతుండటం మీకు తెలిసినటువంటి విషయమే. ఈనాడు మనం సాధన చేస్తున్నామంటే ఇది దేవుడి పని, ఇది నా పని అని రెండు విధములుగా మనం విభాగం చేసి మనం పనులకు పూనుకుంటున్నాం. కానీ ఇది నాది, ఇది భగవంతుని యొక్క పని అని రెండు భాగములు చేయడం చేత మన యొక్క హృదయము చీలికలైపోతుంటుండాలి. కానీ ఏ కర్మ చేసినా కూడా దైవ కార్యంగానే మనం భావించడం చాలా ఉత్తమమైనది. అవుచేతని భగవద్గీత యందు మత్కర్మ కృత్వం అని అన్నాడు. నీ పని అనేటువంటిది ఎక్కడా లేదు. నీవు కేవలం జడమైనటువంటి దేహము, నీలో చైతన్య స్వరూపుడిగా ఆత్మగా ఉంటుంది, నేనే ఆ కార్యం చేస్తున్నాను. కనుకనే నీవు ఏ కర్మ చేసినా కానీ నా పరమైనటువంటిదిగా నీవు చేస్తుండవని మత్పరం కృతమన్నాడు. అయితే ఇది నా కర్మగాను, నా పరమైనటువంటిదిగాను చేయమనే కాదు, ఇది నా భక్తిగా చేయమన్నాడు. మద్భక్త అన్నాడు మూడవది. మద్భక్త అనేటువంటి దాంట్లో మనం చక్కని అర్థాన్ని మనం తీసుకోవటం లేదు. అనగా తననే కోరినటువంటి వాడు తన భక్తులు అవుతాడు. కానీ ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి విషయాలంతా కూడా ఆశించి భగవంతుని ప్రాప్తం చేయటం చేత విషయ భక్తులు అవుతాడు కానీ భగవద్భక్తులు కాదు. దీనికి చిన్న ఉదాహరణ, ఒక ఆఫీసర్ ఉంటాడు, అతనికి ప్రమోషన్ కావాలని చెప్తుంది పటం పెట్టి పూజ చేసుకుంటాడు. కానీ ఇది భగవద్భక్తి అవుతుందా? ఇది ప్రమోషన్ భక్తి. స్వామి నాకు కుమారుడు కావాలని మరొకరు ప్రార్థన చేస్తూ ఉంటాడు, కానీ ఇది కుమారుడు పుత్రభక్తి అవుతుంది కానీ పరమాత్మ భక్తి కాదు. ఇంతే కాదు, స్వామి నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలని విద్యార్థి ప్రార్థిస్తుంటాడు, ఇది పరీక్ష భక్తి కానీ పరమాత్మ భక్తి కాదు. కానీ గీత మద్భక్త అన్నాడు కానీ విషయ భక్తిని ఏమాత్రం కూడా ప్రబోధించలేదు. పరమాత్మ నీవే నాకు కావాలి అని ప్రార్థించడము, నీ ఆనందమే నేను అనుభవించాలి అని ప్రార్థించడము, నీలో ఐక్యం కావాలని విశ్వసించుకోవటము, తమ యొక్క విభూతుల్లో తాను లీనమైపోవాలని ప్రార్థించుకోవటం, అది భగవద్భక్తి అవుతుంది. కానీ విషయ సంబంధములకై ప్రార్థించుకోవటం, భజన చేసుకోవటం, విషయ సంబంధములకై మనం అనేక రకములైనటువంటి యొక్క సాధన ఎందు ప్రవేశించడము, ఇది భగవద్భక్తి అంటే కేవలం భగవంతుని పేరు పెట్టుకుని మనం విషయాన్ని అనుభవించుకుంటూ ఉన్నామే కానీ భగవంతుని చెంతకపోవటానికి ప్రయత్నం చేయడం లేదు. లేక ప్రపంచమంతా పరమాత్ముడే అనేటువంటి యొక్క చక్కని విశ్వాసమే నీ కలిగి ఉండిన, ఏది చేసినా భగవంతుడే అనేటువంటి భావంతో ప్రార్థించినప్పుడు అది ప్రధానమైనటువంటి. ఇంకా నాలుగోది సంగవర్జిత అన్నారు. అనగా ఈనాడు సంగమనగా సొసైటీగా మనం భావిస్తూ ఉంటున్నాం. కానీ భగవద్భావంలో సంఘం అనేటువంటిది ఈ బాహ్యమైనటువంటి యొక్క వ్యక్తులతో కూడినటువంటి సంఘం కాదు. దీనిని దేహమును అంగము అన్నారు. ఈ అంగములో సంఘము అన్నారు, సంఘములో జంగము అన్నారు. జంగములో లింగము అన్నారు. అంగ, సంగ, జంగ, లింగ ఈ నాలుగింటి యొక్క మిళితమైనటువంటిదే ఈ దేహం. దీనినే యంత్రం, మంత్రం, తంత్రం అని కూడా అన్నారు. ఈ దేహమే యంత్రము. ఉచ్ఛ్వాస విశ్వాసముతో కలిసేటువంటిది సోహం, సోహం అనేటువంటిదే మంత్రం. మన చిత్తమే తంత్రం. కనుక ఈ దేహం అనేటువంటి యంత్రములకు అప్పుడప్పుడు కొంతవరకు ఈ ఆయిల్ అనేటువంటి పెట్రోల్ అంతా వేసి కొన్ని రకములైనటువంటి యొక్క అన్ని అంగములు కూడా సక్రమైనటువంటి కర్మలు ఆచరించే నిమిత్తమై దీనికి ఆహారము ఎంత విలువైనటువంటి యొక్క యంత్రము మనం తెచ్చినప్పటికీ కరెంటు దానితో ప్రవేశపెట్టినప్పుడే ఆ యంత్రం కూడా పనిచేస్తూ వస్తుంటాడు. కనుకని ఈ యంత్రం అనేటువంటి దేహము లోపల సోహం అనేటువంటి కరెంట్ అనేటువంటి యొక్క మంత్రము ఇందులో చేరినప్పుడే ఈ యంత్రం చక్కగా పనిచేస్తూ ఉంటుంటాడు. ఈ రెండింటికి సమన్వయమైనటువంటి తంత్రము అని ఒకటి ఉండాలి. అనగా దేహమునకు ఈ సోహం అనేటువంటి యొక్క భగవత్ తత్వమునకు కూడా మధ్య ఒక కనెక్షన్, దీనినే తంత్రం అన్నారు. అదే చిత్తము. కనుకనే ఈ చిత్తమునందు ఉన్నటువంటి యొక్క ఇంద్రియములంతా చేరినవే ఈ ఇంద్రియములే ఒక సంఘము అని దీనికి నియమించారు. దీనికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అన్నారు. పంచేంద్రియముల యొక్క సమ్మిళితము, పంచకోశముల యొక్క సమ్మిళితము, పంచ ప్రాణముల యొక్క సమ్మిళితము, పంచతత్వముల యొక్క సమ్మిళితము, పంచ తృక్కుల యొక్క సమ్మిళితము. కనుకనే సంఘవర్జిత అనగా మన యొక్క సెన్స్కు దూరము కావటమే సంఘవర్జితము అని భగవద్గీత యొక్క ప్రమాణం. అనగా బియాండ్ సెన్స్ అన్నారు. ఇంకా ఆరవది అయినటువంటిది అద్వేష్ట సర్వభూతానాం అన్నారు. అనగా ఎవరిని కూడా నీవు ద్వేషించకూడదు అన్నారు. అయితే ద్వేషించకుండా ఉండినంత మాత్రమున మనకు భక్తం తప్పున అంటే కాదు కాదు. ద్వేషించకుండా ఉండటమే కాకుండా ప్రేమించమని కూడా మనకు వైపును బోధించాడు. ఈ రెండింటినే విధ్వంసక మార్గము, విధాయక మార్గము అని కూడా నియమించాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. మనకు ఒక భూమి ఉంటున్నది. ఆ భూమిలో పంట పెట్టాలని మనం సంకల్పించుకున్నాం. ఆ సంకల్పించుకున్నటువంటి సమయం లోపల ఆ యొక్క భూమిలో పనికిరానటువంటి మొక్కలంతా కూడా పెరిగి వేసి దానికి నీరు కట్టి దున్ని దుక్కు చేసి దాన్ని సరైన స్థితిలో తీర్చిదిద్దాలి. కానీ ఈ విధమైనటువంటి యొక్క అవసరము లేని మొక్కలను పెరిగి వేసి దానిని మెత్తపరిచి దున్ని దుక్కు చేయటమే విధ్వంసక మార్గము అన్నారు. అయితే ఇంత మాత్రం భూమిని చక్క చేసినంత మాత్రం మనకు పంట పడుతుందా? పండదు. అందులో మనం ఏ పంట పెట్టాలో ఆ విత్తనములు కూడా నాటి కంచె కట్టాలి. అదే విధాయక మార్గం. కనుకనే అద్వేష్ట సర్వభూతానాం అంటే ఎవరిని ద్వేషించకుండా ఉండటమే కాకుండా ప్రేమించమని కూడా ఇందులో విధ్వంసక మార్గము, విధాయక మార్గము అని రెండింటినీ గీత సూచించవలసి వచ్చింది. కానీ ఈనాడు కలియుగం అంటూ దూషించినటువంటి మానవుడు కలియుగంలో కనిపించడం లేదు. కానీ ఇది భక్తులకు సరైనటువంటి మార్గం కాదు. భక్తులలోనే భక్తులు ఒకరినొకరు దూషించుకోవటం కూడా జరుగుతూ ఉంటుండాలి. కానీ ఈ విధమైనటువంటి యొక్క దూషణ ఎందు ద్వేషమునందు మన యొక్క జీవితం జరుపుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నామంటే ఇది కేవలం కాలహరణం జరిగినట్టుగా ఉంటుంటాయి. కనుక మనము ఈ దూషణకు కూడుకున్నప్పుడు మన జీవితం అనేటువంటిది ఎంత పవిత్రమైన ప్రాప్తికి పోయేటువంటిది అయినప్పటికీ కేవలం హతపతనం అయిపోతుండడానికి అవకాశం అవుతుంటాయి. ఇది కేవలము మన దూషణను మనకే కూడా వెనుకు తిరిగి మనల్ని హింసించడానికి కూడా కూడుకుంటుంది. కానీ మనం దూషించే సమయంలో మాత్రమే హాయిగా ఉన్నట్టు మన యొక్క హృదయాన్ని కొంతవరకు చల్లవచ్చుకున్నట్టుగా మనం అనుకుంటాం. కానీ తదుపరి దీని యొక్క వేడి కానీ దీని యొక్క బాధ కానీ అనుభవించడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటుంటారు. నీకు ఇష్టం లేనటువంటి వ్యక్తిగా నీకు కనిపించినప్పుడు అతనితో ఎట్టి మంచి చెడ్డలు లేకుండా కూడా నీవు విరమించుకోవచ్చును. కానీ అతని అనేక రకములుగా కానీ దూషించి కానీ అతని హేళపరిచి కానీ అతని కొన్ని రకమైన చిక్కులపాలు చేసి కానీ మనం ఆనందించడానికి కూనుకోకూడదు. మన భారతము దీని యొక్క పరివర్తనను మనం చక్కగా ఎత్తి అందిస్తుంటున్నారు. ధర్మజుడు రాజసూయ యాగం ప్రారంభించే సమయంలో అగ్రతామూలం ఎవరికి ఇవ్వాలి అని చెప్పని అందరికీ విచారణ సరిపారు. కానీ ధర్మజునికి ప్రాణ సమానమై మహాప్రియుడిగా ఉంటుండి తన జీవితమునికే ఒక గుండెగా తయారు చేసుకుని పుట్టినప్పటి నుంచి కూడా పాండవులను అనేక రకములుగా కంటిరెప్పు వలె కాపాడినటువంటి కృష్ణుణ్ణి తాను మరువలేకపోయాడు. అప్పుడు కృష్ణుడికి అగ్రతాపులు నువ్వాలని చెప్పని అక్కడ ఆ సర్వము సిద్ధంగా వచ్చాడు. కానీ ఆ సభలో అనేక మంది పెద్దలు, వీరులు, గంభీరులు, ధీరులు, విక్రములు అనేక మంది ఇప్పుడు కూడి ఉంటున్నారు. ఎక్కడ ఉండి నువ్వు వచ్చినాడో, శిశుపాలు ఒక్కతూరు లేచాడు. అక్కడ కృష్ణుని దూషించడానికి ఒకటి రెండు మూడు అని ఎంచుకుంటున్నాడు. స్నానము చేయు ఆ జవరాంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు, గొల్ల పూబోండ్రతో చల్లలాడిన నాకు అరణించినందుక అచ్చనిట, చాలునికి కట్టి పెట్టి పరిచాంగ ఇంక పొగడు పొనబోక చాలించు మూడు నో చాలక నాక శ్రీకృష్ణ సాధించ నూరు చీలికలు చేతులు కృష్ణ అని లేచాడు. అయితే దుష్టులైనటువంటి యొక్క శిశుపాలనికి దుష్టవృత్తులే తనకు కనిపించాయి, కానీ కృష్ణుడు చేసినటువంటి యొక్క మంచి కార్యములు ఈ దుష్టునికి ఏమాత్రం కనిపించలేదు. కనుక మానవాతీతమైనటువంటి ఘనకార్యములు చేసినటువంటి కూడాను శిశుపాలుడు మర్చిపోయి కృష్ణుని పైన ద్వేషం ఉండటం చేత ఆ యొక్క శిశుపాలుడు ఆ ద్వేషంతోనే తన దృష్టి చూడటం చేత ఆ కృష్ణుని అనేక రకములుగా దూషిస్తూ వచ్చాడు. ఈ ద్వేషానికి కూడా కారణం లేకపోలేదు. అనగా రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కృష్ణుడు వచ్చి రుక్మిణిని పెళ్లి చేసుకుని వెళ్ళాడు. ఆ ద్వేషము ఈ యొక్క కృష్ణుని పైన పెట్టుకుని శిశుపాలుడు ఈ విధమైనటువంటి హృదయంతో సభలో కృష్ణుని దూషిస్తూ వచ్చాడు. ఈ వ్యక్తిగతమైనటువంటి ద్వేషము కొన్ని అనేకంగా పెట్టుకుని కొన్ని దూషణలకు కారణముల కోసం వెతుకుతూ అనేక మంది కొన్ని దూషణలకంతా కొనుక్కుంటుంటారు. ఇది చాలా ప్రమాదమైనటువంటిది. కనుక ఇట్టి దుర్గుణమైనటువంటి దూషణ వల్ల శిశుపాలునికి కలిగేటువంటి ఫలితం ఏంటంటే శిరఛేదమే శిశుపాలు యొక్క దూషణ యొక్క ఫలితం. కనుకనే మనం ఏదో కొన్ని కారణాల కోసమని మనం అనేక మంది దూషిస్తున్నాడు, కానీ ఇది భగవంతుడు ఇచ్చినటువంటి శిక్ష కాదు, తన చెడ్డనే తనకు శిక్షను అందిస్తూ ఉంటుంటారు. మంచి కానీ చెడ్డ కానీ భగవంతుని యొక్క ఆగ్రహమని కానీ అనుగ్రహమని కానీ మనం భావించరాదు. మన యొక్క మంచి మనకు మంచిని ఇస్తుండాలి, మన యొక్క చెడ్డనే మనకు తిరిగి దాన్ని అపకారంగా చేస్తూ చెడ్డను అందిస్తూ ఉండాలి. కనుక మంచి చెడ్డల కంటే అప్పుడు మన యొక్క భావమునే కారణం, కానీ భగవంతుడు ఏమాత్రం సాక్షి కూతురు. స్టేజ్ పైన ఉన్నటువంటి యొక్క లైట్ ఒక సీన్ లోపల వచ్చి ఒక యాక్టర్ చాలా ఏడుస్తాడు, రెండవ సీన్ లో వచ్చేసి మహారాజు చక్రవర్తిగా మారిపోతాడు, మూడవ సీన్ లో వచ్చేసేసి తాను బిచ్చవాడిగా ఉంటుంటాడు. కానీ తాను ఏడ్చినప్పుడు కానీ చక్రవర్తి అయినప్పుడు కానీ బిచ్చవాడు అయినప్పుడు కానీ వీడి మాత్రమే కానీ లైట్ మూడింటికి కూడా సాక్షిభూతంగానే ఉంటున్నారు. ఈ ముద్దరికి కూడా లైట్ అందించడమే ఈ లైట్ యొక్క కర్తవ్యం. లైట్ వేసుకుంటాడు, ఒక ఇంటి లోపల సాయిరాం 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 అని నామం రాసుకుంటూ కూర్చుంటాడు. కానీ మరొకరు అదే లైట్ వేసుకుంటాడు, ఇంటిలో సామానంతా సర్దుకుంటారు. ఇంకొకడు వస్తాడు, ఆ లైట్ వేసుకుంటాడు, క్యాష్ బాక్స్ లో ఉన్నటువంటి నోట్లు అంతా ఎంచుకుంటుంటాడు. కానీ ఈ ముగ్గురికి కూడా లైట్ను అందిస్తున్నారు, కానీ ఎవరికి కూడా దానికి సంబంధం లేకుండా ఉంటుండాలి. అదే విధంగానే ప్రపంచంలో ఒక స్టేజీ, భగవంతుడే ఒక ప్రకాశవంతమైనటువంటి తేజస్ స్వరూపుడు. ఇందులో ఉన్నటువంటి యాక్టర్స్ నాస్తిక్ యాస్తిక్ ఆస్తిక్ నాస్తిక్ ఆస్తిక్ యోగి బోగి జోగి విరాగి బైరాగి ఇంతమంది యాక్టర్స్ అంతా జరుగుతూ ఉంటున్నారు ఇక్కడ. కానీ ఇందరి ఎందు ఉండినప్పటికీ దైవత్వము ఎట్టి హీనము కాని కళంకం కాని కడగడానికి వీలు కాదు. కనుకనే మనము దూషణ అనేటువంటి దానికి కేవలం భగవంతునికి ఏమాత్రం చెందకపోయినప్పటికీ మన యొక్క కర్మ మన యొక్క పలుకే మనకు తిరిగి రియాక్షన్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటారు. కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించుకుని ఎవరిని కూడా నొప్పించక మనం కొంతవరకు మెరగడానికి ఊరుకోవాలి. కనుక భక్తులైనటువంటి వారు మత్కర్మ కృతం మత్పరం మద్భక్త సంగవర్జిత అత్వేష్ట సర్వభూతానం ఈ ఐదు గుణములు కూడాను మానవుడు ఐదు ప్రాణములుగా భావించినప్పుడు వారు పవిత్రమైనటువంటి యొక్క మోక్ష స్థితికి ఏమాత్రం కూడా వెళ్ళడానికి సమయం ఉండదు. కనుక దేవుడు లేనటువంటి యొక్క జీవుడు ఎక్కడ కూడా లేడు. వారు విశ్వసించినా విశ్వసించకపోయినప్పటికీ దేవుడు సర్వత్రా ఉంటున్నాడు. అయితే మానవుడికి ఒక ధైర్యము సాహసము అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. ఈనాడు జ్ఞానము కూడాను అనేక రకములుగా కూడా లోకంలో ఉంటుండాలి. కొంత శాస్త్ర జ్ఞానం ఉంటుండాలి, సంగీత జ్ఞానం ఉంటుండాలి, శిల్ప జ్ఞానం ఉంటుండాలి, భౌతిక శాస్త్ర జ్ఞానం ఉంటుండాలి, ఇంకా గణిత జ్ఞానం ఉంటుండాలి. కానీ అన్ని జ్ఞానముల కంటే కూడాను ఆధ్యాత్మిక జ్ఞానం చాలా ఉత్తమమైనటువంటిది. కనుక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలనుకున్నప్పుడు కొంచెం ధైర్యము సాహసం కూడా అత్యవసరం. అయితే మానవునికి ఇట్టి ధైర్య సాహసాలు రెండు ఉంటున్నాయి. అయితే పెడమార్గాన్ని దాన్ని ప్రవేశపెడుతున్నాడు. వాల్మీకినే మనం చక్కగా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇతను పూర్వం రత్నకారుడుగా ఉంటున్నాడు. అట్టి అరణ్యంలో దారంలో నుంచి పోయేటువంటి ఒక ధనవంతుడును బాగా ధైర్యంగా సాహసంగా నిర్భీతిగా నిర్దయగా వారి శిరస్సును ఖండించి వారి దగ్గర ఉన్నటువంటి పదార్థాన్ని తాను అందుకోవటం లోపల మహాధైర్య సాహసాన్ని ప్రదర్శించాడు. అయితే మహర్షుల యొక్క ప్రబోధ చేత, మహర్షుల యొక్క దర్శన స్పర్శన సంభాషణ చేత తన హృదయమును మార్చుకొని ఆ ధైర్య సాహసమును రామా 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 అనేటువంటి నామనామం లోపల ఈ ధైర్య సాహసాన్ని ప్రవేశపెట్టాడు. కానీ ఆ ధైర్య సాహసమును ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయం అందు పెట్టినప్పుడు నిర్దయుడైపోయి, కఠినుడైపోయి, దుర్మార్గుడైపోయి జాలి అనేటువంటిది హృదయమునందు లేక ఖండిస్తూ వచ్చాడు. కానీ అదే ధైర్య సాహసమును దైవ నామం పైన తిప్పినప్పుడు అతనే శ్రీమద్ రామాయణములకు కూడాను మూలకారకుడుగా ప్రతిష్ఠ అయిపోయినాడు. భారతదేశములకే వాల్మీకి అనేటువంటి మహర్షిగా మారి జగత్తునకంతా కూడా ఇంటింటా తన యొక్క జీవితంలో ఆదర్శప్రాయమైనటువంటి రామాయణాన్ని ఆదర్శంగా అందిస్తూ వచ్చాడు. దీనినే ఒక మహాభక్తుడు ఒక చిన్నదిగా పోల్చుకున్నాడు. యాచింతాభువి పుత్ర పౌత్ర భరణ వ్యాపార సంభాషణే యాచింతాభువి యాచింతాభువి పుత్ర పౌత్ర భరణ వ్యాపార సంభాషణే యాచింతా ధన ధాన్య భోగయ లాభే సదా జ్ఞాయతే సాచింతా భువి నందనందన పదద్వంద్వారవిందీచని కాచింతా యమరాజ భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో ద్వార ప్రయాణే ప్రభో యమరాజ భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో. ఏ చింత ధన ధాన్య భోగము యశస్సు కోసమని ఎంత కాలమును మానవుడు అర్పితం చేస్తున్నాడో, ఈ యొక్క పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల కోసమని ఎంత కాలమును మానవుడు దుర్వినియోగం చేస్తున్నాడో, ఆ కాలములో క్షణకాలాన్ని నందనందన పదద్వంద్వారీ ఒక్క క్షణము భగవంతుని పాదపద్మము పైన మాత్రం నిలిపితే భయంకరమైనటువంటి యొక్క ద్వారమును కూడా నువ్వు తెరుచుకొని స్వర్గమునకు ప్రవేశించడానికి ఎట్టి అభ్యర్థన కూడా లేకుండా అనుకుంటానని ఒక భక్తుడు ప్రార్థించాడు. అనగా మనము తుచ్చమైనటువంటి లోకము కోసమని, తుచ్చమైనటువంటి బాధల కోసమని, తుచ్చమైనటువంటి సౌఖ్యము కోసమని కాలమును అనేకంగా మనం పాడు చేస్తున్నాం. ఆ కాలములో క్షణకాలాన్నైనా మనం భగవచింతన కోసం వినియోగపెట్టి అంతే చాలు. 24 గంటలు కూడా మనం వినియోగపెట్టడం లేదు. 23 గంటల 55 నిమిషాలు నీ స్వార్థానికి ఉపయోగపెట్టుకో. దినమునకు 5 నిమిషములైనా నిశ్చయ నిస్వార్థమైన భావంతో భగవంతుని ధ్యానించు అంతే చాలు. మనం దేహము ఇచ్చినందుకు ఈ దేహముతో మన శక్తి ఉన్నంత వరకు మనం కర్మను ఆచరించడానికి కూనుకోవాలి. పవిత్రమైనటువంటి యొక్క కర్మలో మనం పాల్గొనాలి. కానీ మనం అంతా భగవంతుడే చేస్తాడని మన శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేసుకుని ఏమాత్రమైనా మన యొక్క సాధనకు మనం ప్రయత్నం చేయకుండా అది ప్రయోజనం లేదు. అందువల్ల భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ప్రార్థించదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. మనం చేయి శుభ్రపరచుకోవాలంటే జలం చాలా అవసరమే. కానీ ఇది జన్మజన్మాంతరం యొక్క సంస్కారం అనేటువంటి యొక్క జిడ్డు చేతికి ఉండటం చేత ఒక్కతూరు నీటితో ఈ జిడ్డు పోయేటువంటిది కాదు. దానికి ఏదైనా సోపు లేక షాంపూ లేక చీకాయో లేక కూపుకాయో ఏదో ఒక పదార్థాన్ని దానికి ఉపయోగపెట్టుకున్నప్పుడు ఆ జిడ్డు చాలా త్వరగా పోతుంది. కనుక మన యొక్క భక్తి అనేటువంటిది కేవలం వాటర్ వంటిది. జపము ధ్యానము యోగము అనేటువంటిది అంతేకాను సోపు షాంపూ శీకాయం వంటివి. కానీ ఈ రెండింటి యొక్క సమ్మిళితం చేతనే మన యొక్క ఇది హృదయం శుభ్రమైపోతుంది. కనుకనే సాధనలు లేకుండా దైవమే చూసుకుంటాడే, పుట్టించిన వాడు తానే అన్నం పెట్టాడే అని సోమేరు మాదిరి కూర్చుంటే ఈ భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. పరోపకారమైనటువంటి సమాజ సేవ అయినా కూడా మనం చేయాలి. దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. ఒక సంగీత విద్వాంసుడు ఉండేటువంటి వాడు. అతను కొంతమంది ట్యూషన్ పెట్టుకుని ఆ పిల్లలకు చక్కగా నేర్పిస్తూ ఉండేటువంటి వాడు. కానీ పరీక్షలు సమీపించినాయి. దిన్నము 7 గంటలకు పోవటము 12 గంటలకు ఇంటికి రావటము జరుగుతూ ఉండేటువంటి ఇంత పూర్వం. కానీ ఒకనాడు స్పెషల్ క్లాసులు తీసుకోవటం చేత ఒకటైంది, రెండైంది, మూడైంది, ఇంకా భర్త ఇంటికి రాలేదు. కానీ భార్య 12 గంటలకు వంట వండుతుంది, ఇంకా భర్త రాలేదే భర్త రాలేదే అని చూచింది. ఒకటైంది, రెండైంది, లోపల దిగులు పుట్టింది. ఏమో రోడ్లో ఏమైనా వస్తుంటే ఏ కారో ఏ మోటార్ సైకిలో ఏదైనా యాక్సిడెంట్ కొట్టిందో ఏమో అని తనకు దిగులు ప్రారంభమైపోయింది. కానీ 3 గంటలకు ఇంటికి వచ్చాడు, ఆకలైంది. ఈయన కూడా పాపం భోంచేయకుండా కాచుకొని ఉంటుండాలి. కానీ ఈ కాలం భార్య లేని నేపథ్యం తాను భుజం చేసి అతనికి ఏదో ఒక టింకాలు పెట్టింది. కానీ ఆ యొక్క ఇల్లాలు ఆ విధంగా చేయలేదు. భర్తకు పుట్టిన తర్వాతనే తాను భుజించడం ఆనాటి వాడుతారు. సరే వచ్చాడు, ఏమిటండి ఇంతసేపు అయిపోయింది, స్నానం చేసి త్వరగా రండి, నాకు ఆకలి అవుతాను, ఇద్దరు కూర్చొని భోజనం చేద్దామని భార్య. వెనుకకు ఒక చిన్న బావి ఉంటుంటే ఆ బావి దగ్గరికి పోయాడు. త్వర త్వరగా చక్క వదిలిపెట్టాడు, బకెట్ వదిలాడు, నీరు తోడుకున్నాడు, తలపై పోసుకుని త్వర త్వరగా సోపు వేసుకున్నాడు. కానీ ఆ సోపును మోహానికంతా వేసుకున్నాడు పాపం. బకెట్ తీసుకుని బావిలో విచ్చడానికి కళ్ళు మూసుకున్నాడు. విచ్చేటప్పటికీ ఆ బకెట్ తాడు బావిలో పడుతుంది. కళ్ళు మూసుకున్నాడు ఈ యొక్క మనిషి ఆ బావి దగ్గర చెప్తున్నాడు, భారము నీదేరా ప్రభో, భారము నీదేరా అని అలాపం మొదలుపెట్టాడు. సరే భార్య ఇంటిలో పోయి తట్టలు అంతా వండించింది, ఈ వినింది. ఏమిటో అని పరిగెత్తి వచ్చింది పాపం. ఏమిటండి ఇంకా మీరు సంగీతం చేస్తున్నారు, త్వరగా రాండి అని ఆలోచించింది. ఇదేం జవాబు చెప్పడం లేదు. భారము సరే ఈమెకి ఏమైపోయింది, ఏమి తల చెడిపోయిందా ఏమని దగ్గరికి పోయింది. ఏమిటండి 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 అని కొట్టింది పాప. అప్పుడు కూడా అదే పాట మొదలుపెట్టాడు. సరే ఈమె లోపలికి వెళ్ళింది, చెబుతూ నీళ్లు తెచ్చింది, మొహానికి కొట్టింది. అంతా చూపు చేసి ఏమిటండి ఈ యొక్క పరిస్థితి, ఎందుకోసం ఉంటున్నారు, ఆకలిపోలేదా అని ప్రశ్నించింది. బకెట్ బావిలో పడిపోయింది, నేనేం చేసేది అన్నారు. అప్పుడు ఆ భార్య చెప్పింది, ఒట్టి సోంబేరి పోతా, ఎవరైనా చెప్పితే ఆ బకెట్ దిగి బకెట్ తీస్తారు, కానీ బకెట్ దగ్గర బావిలో పడిపోయిందని బావి దగ్గర కూర్చొని భారము నీదేలా అంటే బకెట్ వస్తుందా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి అని భర్తకు చక్కని తన యొక్క కర్తవ్యాన్ని ఆచరించమని బుద్ధి చెప్పింది. కనుక మన శక్తి ఉన్నంత వరకు మనం పనిచేసి ప్రయత్నంలో చూడుకోవాలి, కానీ శక్తి ఉండినా కూడా భారము నీదే భారం నీదే అని కూర్చుంటే మనకేమాత్రం కూడా రాదు. ఇది సోమరితనంగా ఉంటుంది, లేజినెస్ గా ఉంటుండాలి. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ దైవాన్ని కొన్ని రకమైనటువంటి దీంతో మనం స్మరించుకుంటూ కాలం గడుపుకోవటం చాలా పవిత్రం. ఎట్టి నామమును మనం స్మరించడానికి లేకపోయినా ఒక్క ఓంకారాన్నైనా కూడా మనం స్మరించుకోవటం చాలా పవిత్రం. రైలు పెట్టిన కంటే కూడా ఇంజిన్ లేకపోతే ఎట్ట కథలు లేవు. ఒకటికి ప్రక్కలో ఒకటి లేకుండా సున్నలు చూపితే ఈ సున్నలకి ఎంత విలువ లేకుండా పోతుందో అదేవిధంగానే ఎన్ని నామములు మనం చెప్పినప్పటికీ ఆ నామంలో ఓం అనేటువంటిది లేకపోతే దానికి విలువ లేదు. కనుక ఓంకారమే లేకపోతే ఏ నామం కూడా సరైనటువంటి భద్రంగా ఉండదు. ఈ ఓంకారంలోనే ఉంటుండాలి రామనామము, కృష్ణనామము, విష్ణునామము, ఈశ్వరనామము. అయితే ఓం అనేటువంటిది శివుడిగా స్మరించేది వైష్ణవునికి ఎట్లా సమన్వయమవుతుందని కూడా కొంతమంది సందేహించవచ్చు. దైవత్వంలో ఇట్టి వేదములకు ఏమాత్రం కూడా స్థానం ఉండదు. అకార ఉకార మకారములతో చేయనిది ఓంకారం అయినప్పుడు ఆ ఈ మూడు కూడా లక్షణ భరత శత్రుగా ఉంటారు. అగ్ని సూర్య చంద్రుల కింద ఈ ముగ్గురు కూడా చేయి ఉంటారు. కనుక ఈ లక్షణ భర్త శత్రుఘ్నుడు మూడు చేరినటువంటి అకార ఉకారము చేరినదే ఓంకారమైనప్పుడు లక్షణ భర్త శత్రుఘ్నుడు చేరినటువంటిదే రాములైపోతాడు. అదే ఓంకారం. కనుకనే భగవత్ తత్వాన్ని మనము వేరుగా మనం వేరుగా భావించుకోకుండా హృదయపూర్వకమైనటువంటిది ఏ నామమైనా ఏ రూపమైనా మనం చింతించి సత్కర్మలో మన జీవితాన్ని అంకితం చేద్దాం. దివ్యాత్మ స్వరూపులారా, మనం చేసేటువంటి భక్తి శ్రద్ధలంతా కూడా అంతర్దృష్టిని కొంత మనం విచారించి చేయడం లేదు. మనము ప్రత్యేకించి హృదయపూర్వకమైనటువంటి రీతి కింద మనం విశ్వసించి ఏ చిన్న కార్యం చేసినా కూడా భగవత్ అనుగ్రహానికి మనం పాత్ర లేకపోతాం. కనుక నేటి నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని కనుక ఈ గడిచిపోయినటువంటి మళ్ళీ గడిచిపోయినాయి, ఫర్గెట్ ది పాస్ట్. మనం గచ్చిపోయిన గచ్చిపోయినా దాన్ని ఏమాత్రం కూడా నువ్వు చూసుకోకుండా ఇంకా ముందుకైనా కూడా మనం మంచి రకమైనటువంటి భావంతో, మంచి రకమైనటువంటి శుద్ధమైన హృదయంతో, అన్యోన్యమైనటువంటి సోదర భావంతో, అన్యోన్యమైనటువంటి దైవతత్వంతో మనము సాధనను ప్రారంభించి సాక్షాత్కారాన్ని త్వరలో అనుభవించి ఇహమునందు సుఖము, పరమునందు సంతోషము, రెండింటి అంటే కూడా దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తిని అనుభవిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ రాబోయేటువంటి సంవత్సరం నుంచి కూడా ఉత్తమమైనటువంటి యొక్క సాధనతో, ఉత్తమమైనటువంటి భావనతో, ఉత్తమమైనటువంటి దివ్య తత్వములతో మన భారతదేశాన్ని ఉన్నత నిలుస్తారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని వివరిస్తున్నాను.